అప్పుడు శివుడు పార్వతి తాగమన్నది, తన మీద తనకి నమ్మకం, మంగళసూత్రం మీద నమ్మకం అని వెంటనే చెయ్యిలా కుడి చేయి చాచాడు. ఓరి కాలకోట విషమా, లోకములను భస్మం చెయ్యడానికి పాలసముద్రం నుంచి పుట్టావా? ప్రజల్ని నాశనం చేద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సాగవు, చేతిలోకి వచ్చేయి అని చెయ్యిలా చాచాడు. దాంతో అంత మహావిషం ఇంత నేరేడు పొండంత ముద్దైపోయిందిట. ఆ నేరేడు పొడ్డంత నల్లని ముద్దై శివుడి చేతిలోకి వచ్చేసింది. సూక్ష్మ జంబూ ఫలము క్రియ అన్నారు భాగవతంలో. అంటే చిన్న నేరేడు పొండంత ముద్దగా మారిపోయి వచ్చింది. నేరేడు పొండు నల్లగా ఉంటుంది కదా, ఆ విషమంతా నల్లగా ఇంత ట్యాబ్లెట్ కింద ఇంత ఒక జంబూ ఫలంలా నేరేడు పొండుగా మారి చేతిలోకి వచ్చింది. ఆయన గుటుక్కును మింగేశాడు. అప్పుడు కూడా ఎందుకు మింగాడు ఆయన? బయట లోకాలున్నాయి, ఆయన కడుపులోనూ లోకాలున్నాయి, కానీ లోకములు లేని స్థలం ఒక్కటే ఒకటి ఉన్నదట. ఈ ప్రపంచం, ఈ చరాచర జగత్తంతా ప్రాణులకు నిలయం. ఇలాంటి భూలోకం వంటి లోకాలు మన కంటికి కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని 14 లోకాలు అంటారు. భూలోకానికి పైన భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయి. అడుగున అతల వితల సుతల తలాతల రసాతల పాతాళములు ఉన్నాయి. వెరసి 14 లోకాలు. ఈ 14 లోకాలు బాహ్య బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములు ఆయన కడుపులో కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ బయట కనబడుతున్న అనేక కోటి బ్రహ్మాండములు శివుడి కడుపులో ఉన్నాయి. అందుకే ఆయనకి అనేక కోటి బ్రహ్మాండ జనకుడని, అమ్మవారికి అనేక కోటి బ్రహ్మాండ జనని అని పేరు. ఇన్ని లోకములు కడుపులో ఉన్నాయి, ఇన్ని లోకములు బయట ఉన్నాయి. విషం బయట ఉంటే బయట ఉన్న మనమందరం చచ్చిపోతాం. పోని విషం కడుపులో కడితే కడుపులో ఉన్నవాళ్ళు నశిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషాన్ని బయట ఉంచకూడదు, కడుపులోనూ ఉంచకూడదు. వెంటనే ఆయన కంఠంలో పెట్టాడు. ఒక్క కంఠస్థానంలో, శివుడి కంఠస్థానంలో మాత్రం ఏ లోకములు లేవట. లోకములు లేని ఏకైక ప్రాంతం శివుని యొక్క కంఠస్థలం. అందుకే ఆయన విషాన్ని మింగి సరిగ్గా గొంతుకులో పెట్టాడు. మనలో ఎవరైనా ఒక కాఫీ గుటకేసి దాన్ని కడుపులోకి రానివ్వకుండా బయటికి తన్నకుండా గొంతులో అట్టే పెట్టగలరా? కాఫీ మాట దేవుడికి ఓ రహస్యం చెబితేనే గొంతుకులోంచి బయటకు వచ్చేస్తుంది మనకి. ఇంత సీక్రెట్ కూడా దాచలేం మనం. పాపం వెనకడుకో మహారాజు గారు అంతఃపురంలో మాట్లాడుకునే మాటలు కూడా బయటికి లీక్ అయిపోతున్నాయి. ఎక్కడ గొడవరా, ఈ అంతఃపురంలో కూడా ఏమైనా సీసీ కెమెరా ఉందా అని అనుమానం వచ్చి ఓ రోజున మంత్రి గారిని పిలిచాడు. మంత్రి గారు ఏ మూల ఏ టాప్ సీక్రెట్ మాట్లాడుకున్నా నిమిషాల్లో ప్రజలకు వెళ్ళిపోతుందండి బాబు, ఎక్కడ గొడవండేది, ఈ ఫేస్బుక్లు ఇవి ఎక్కడ నుంచి వస్తుందండి అని అడిగట. అప్పుడు మంత్రి గారు సలహా ఇచ్చాడు. మర్నాడు రాజుగారు ఏం చేశారు, మంత్రి గారి సలహా ప్రకారంగా పొద్దునే మొహం గడుక్కుంటూ భార్యని పిలిచి, భార్యామణి ఈ పూట నేను పళ్ళు తోముకుంటూ ఉండగా నోట్లోంచి పళ్ళు తోముకునే పుల్ల, పందుం పుల్ల అంటారు కదా, అది పళ్ళు తోము పుల్ల, అది పందుం పుల్లగా మారిపోయింది. ఈ పుల్ల కిందకి జారి పడింది అన్నట్ట. రాజుగారు తన భార్యతో పళ్ళు తోముకునే పుల్ల కింద పడిందని చెప్పాడు. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి టిఫిన్లు అయ్యి అన్ని పనులు అయిపోయాక మధ్యాహ్నం 12 కొలువులోకి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోనే సమయానికి ప్రజలంతా వచ్చి పడిపోయారు సభలోకి. మహారాజా మీరు బతికే ఉన్నారా? అయ్య బాబా, మా రాజుగారు బతికే ఉన్నారు, మా అదృష్టం. మహారాజా మీరు బతికే ఉన్నారా అన్న మొదలెట్టారట. రాజుగారు తెల్లబోయి, నేను బతికే ఉండడం ఏమిట్రా, శుభ్రంగా బతుకున్నాను. మహారాజా మీరు బతికే ఉన్నారా? మీరు బతికి ఉండడం మా అదృష్టం అంటారు, ఇంతకీ ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు ప్రజల్లో ఒకటి లేడిచి, పొద్దుట మీరు పళ్ళు తోముకుంటూ ఉంటే మీ నోట్లోంచి గాజు పెంకులు, సీసాముక్కలు, అవేవో కత్తులు, చొరకత్తులు, బాకులు, సోలాలు, మేకులు, తుప్పు డబ్బాలు ఇవన్నీ నోట్లోంచి పడ్డాయట. ఇన్ని పడ్డాక మీరు ఎలా బతికారా అని మాకు ఆశ్చర్యం అన్నారు వాళ్ళు. రాజుగారు బుర్రకొక్కుని, నేను పళ్ళు తోముకుంటే నా నోట్లోంచి సోలాలు, కత్తులు, అదేదో మేకులు పడ్డం ఏమిటి అని వెంటనే ఆయన మంత్రి గారి ఇచ్చిన సలహా ఒక దృష్టిలో ఉంది కదా, అందుకని ముందు భార్యను పిలిచాడు. భార్యామణి నేను నీకేం చెప్పాను అని అడిగాడు. మీరు పళ్ళు తోముకుంటూ ఉంటే పుల్ల కింద పడిందని చెప్పారండి అన్నది ఆవిడ. మరి నువ్వు ఎవరికి చెప్పే విషయం అంటే పక్కన చెలికెత్తికి చెప్పిందిట, మా మహారాజు గారు పళ్ళు తోముకుంటూ ఉంటే పళ్ళు తోముకునే పుల్లను నాలిక బద్ద కింద పడ్డాయందిట. పళ్ళు తోము పుల్లకి నాలిక బద్ద చేర్చింది ఈవిడ. ఈవిడేం చేసింది, ఇంకో చెలికెత్తికి, రాజుగారు పళ్ళు తోముకుంటుంటే ఆయన కట్టుడు పళ్ళుట, పళ్ళు తోముకునే పుల్ల నాలిక బద్ద పడ్డాయిట అందిట. ఇక్కడ నుంచి వరసగా ఏమైపోయిందనమాట, ఈ వరసగా పళ్ళు తోముకునే పుల్ల, నాలిక బద్ద, కట్టుడు పళ్ళు, తర్వాత సీసా పెంకుల్లోకి వెళ్ళాయి.
పెంకుల తర్వాత ఇంకో చోటకెళ్ళి లోపల నుంచి ఏవో మేకులు పడ్డాయి, సోలారు పడ్డాయి, ఇలా ఒకటి తర్వాత ఒకళ్ళు పుట్టగించేశారు. చివరికి అసలు ఏం జరిగిందో తెలియదు, లేనిపోయిన తర్వాత వచ్చేదిట. అంటే ఎక్కడో ఏదో మూల ఉన్న రహస్యం కూడా అలా బయటికి లీక్ అయిపోతుంది. కాబట్టి మన గొంతుకులో వచ్చిన రహస్యం కూడా తాగదు. అందువల్ల అన్నిటికంటే కష్టం ఏమిటంటే గొంతులో రహస్యం దాచటం. అది దాచలేం, ఆహారము దాచలేం, కానీ పరమేశ్వరుడు అతి భయంకరమైన కాలకోట విషాన్ని కంఠం నుంచి కిందకి తెక్కకుండా గొంతు దగ్గర ఎట్టే పెట్టాడు. అప్పుడు ఏమైంది, ఈ నల్లని భయంకరమైన మహాగ్నిజ్వాలలతో కూడిన విషం కంఠాన్ని ఆవరించింది. దాంతో తెల్లగా ఉండే శివుడి శరీరంలో ఈ కంఠ ప్రాంతం మాత్రం నీలంగా మారిపోయింది. అప్పటి నుంచి నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అన్నారు. శ్రీ అంటే శుభకరమైన లేక విషపూరితమైన. శ్రీ అనే శబ్దములకు విషమని కూడా అర్థం. శ్రీకంఠుడు అంటే విషకంఠుడు అని అర్థం అనమాట. ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన కంఠం అందంగా ఉందిటండి. మహాత్ములు లోకోపకారం కోసం ఏదన్నా పనిచేస్తే ఆ పని వల్ల వాళ్ళకి మచ్చ వస్తే ఆ మచ్చ కూడా అందమేట. చంద్రుడికి మచ్చ అందం, శివుడికి కంఠంలో నీలత్వం అందం. ఆ నీలకంఠుడి శబ్దాన్ని అప్పటి నుంచి జనం బాగా విరివిగా వాడడం మొదలుపెట్టారట. అందుకని ఆయన్ని నీలకంఠ, నీలకంధర అని భక్తితో పిలుస్తూ ఉండేవారు. ఆయన నీలకంఠ తవ పాదసేవనం అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది. పూర్వం మహానుభావులైనటువంటి ఋషులు తమ తపశ్శక్తితో అద్భుతమైన శ్లోకం రాశారన్నమాట. ఇప్పుడు కూడా ఈ మహన్యాసం చదివేవాళ్ళు ఇలాంటి దివ్యమైనటువంటి కీర్తనలు పాడుతూ ఉండేవారు, శ్లోకాలు పాడుతూ ఉండేవారన్నమాట. చంద్రశేఖర గుణాను కీర్తనం, నీలకంఠ తవ పాద సేవనం, సంభవంతు మమ జన్మ జన్మనీ. చంద్రశేఖరుడి యొక్క గుణాలని వర్ణించటం, నీలకంఠుని పాదసేవ చెయ్యటం, మహానుభావుడైన శంకరుణ్ణి నిరంతరం వర్ణించడం, ఇవి నాకు జన్మ జన్మల్లోనూ రావాలి. పునర్జన్మ లేకుండా చేయమనలేదు భక్తులు. పునర్జన్మ లేకపోతే ఏముందండి ఆనందం? నేను జన్మించాలి, కానీ ఏ జన్మలో అయినా శివశివ శివశివ అంటూ నిన్ను తలుచుకోవాలి, నిన్ను అభిషేకించాలి, నిన్ను పూజించాలి, నిన్ను చూడాలి, నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఏదో శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు కాదు, సర్వకాల సర్వావస్థలలో ఎక్కడున్నా నిన్ను పూజించి, నిన్ను వర్ణించి, నీ కథలు విని తరించే భాగ్యం ప్రసాదించమన్నారు. భక్తులు అలా కోరుకుంటారట. శంకర భక్తి లేని జన్మ నాకొద్దు, నేను ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, ఏ పురుగుగా పుట్టినా పర్వాలేదు, కానీ నిన్ను తలుచుకోవాలి, నీ నామస్మరణ చెయ్యాలి. ఇది ఇదండి భక్తి అంటే. అంతేగా నాకు సంపదలు కావాలి, నేను కోటీశ్వరుడు అయిపోవాలి, మేడలు కట్టేయాలి, నిద్రలు కట్టాలనే లోపు మన శరీరం విడిచిపెట్టేస్తాం. కన్ను మూసి తెరిచే లోపు మన ఆయువు మారిపోతుంది. అందుకని జ్ఞానులు ఎప్పుడెప్పుడు భగవన్ నామస్మరణం చేద్దామా, ఎప్పుడెప్పుడు భగవంతుడిలో కలిసిపోదామా అని చూస్తారు. ఏ జన్మెత్తినా ఆయనని పూజించాలని కోరుకుంటారు. అప్పటి నుంచి శివుడికి నీలకంఠుడని పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ భక్తుడు ఏమన్నాడు భాస్కర్ రాయలు, పాండునీల రుచి శంకరవర్ణ, నీ శరీరము విషం తాగడం వల్ల, కంఠం నలుపెక్కడం వల్ల పాండు నీల రుచి శంకరవర్ణం అయ్యింది. తెల్లగా నీలముగా రెండు రంగులతో కూడినదైనది. ఎంత అందంగా ఉంది ఇప్పుడు ఆ రూపం. నిజాంగ భోగిరాట్ కంకణ భయంకర సర్పములను మెడలో, భుజములకు, చేతులకు యజ్ఞోపవేతంగా, నడుముకి వడ్డాణంగా, కంఠంలో ఆభరణంగా ధరించావు. నీ శరీరమునకు ఆభరణములు సర్పములే. అందులో ముఖ్యంగా వాసుకి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంఠభూషణంగా ఉంటాడు, మెడకు ఆభరణంగా ఉంటాడు. ఓ తమాషా ఉంది. అవధానంలో అప్రస్తుతం అని ఒకటి ఉంటుంది. అవధానం ఒక అదొక చమత్కారం. అవధానంలో అప్రస్తుతంలో ఒక ఆయన అడిగాడు, ఏమండి అర్ధనారీశ్వరుడు సిటీ బస్ ఎక్కితే లేడీస్ సీట్లో కూర్చోవాలా జెంట్ సీట్లో కూర్చోవాలా అని అడిగాడు. ఆయన ఏ సీట్లో కూర్చున్నా పర్వాలేదు, డ్రైవింగ్ సీట్ మాత్రమే ఇవ్వకండి, నేటివ్ ప్లేస్ కైలాసానికి పట్టుకుపోతాడు లేదా చిన్న భార్య గంగలోకి పట్టుకుపోతాడు అన్నాను నేను. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగే సమయానికి ట్యాంకు బండి దగ్గర ఒక సిటీ బస్ వెళ్ళిపోయి అందులో పడిపోయింది హుస్సేన్ సాగర్లో. తర్వాత రెండోది, అప్పుడు మరో తమాషా అయిన పద్యం కూడా చెప్పాను. శివుడు నిజంగా సిటీ బస్ ఎక్కితే ఆయనకి సేఫ్ సైడ్ మనకంటే. మీలో ఎవరైనా ఆడవాళ్ళు సిటీ బస్ ఎక్కితే దొంగలు గొలుసు ఎత్తుకుపోతారు. అదే శివుడి మెడలో ఉన్న గొలుసు ఎత్తుకుపోతే జీవితంలో దొంగతనం చేయడం అడుగు పారిపోతాడు. ఎందుకంటే శివుడి మెడలో ఉన్నది వాసుకి కనుక. అందువల్ల వీలుంటే మనం కూడా కొన్ని పాములు మెడలో వేసుకెళ్ళామా, సిటీ బస్సులు కాదు ఏ బస్సు ఎక్కినా మన జోలికి దొంగడు రాడు. అందువల్ల ఈశ్వరుడు పిచ్చివాళ్ళలారా ఏమున్నాయి రా నగల వల్ల, ఇదిగో నా దగ్గర ఉన్న నగలు చూడండి, ఆ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాను, జీవితానికి మిగిలేది ఏమీ లేదని, ఈ బంగారాల వల్ల లాభం లేదని, బంగారం లాంటి పాములు పెట్టుకున్నానంటే ఆయన. అంత సర్పాలని, భయంకర సర్పాలని ఆభరణములుగా ఎవరైనా భరించగలరా ఆయన తప్ప? అలా సర్పాభరణుడు ఆయన, నాగాభరణుడు ఆయన, శంకరాభరణుడు ఆయన. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి హృదయం ఒక కలువ పువ్వు, కలువ పువ్వులకి మిత్రుడు చంద్రుడు. పార్వతీ హృదయం అనే కైరవమునకు కలువ పువ్వుకి కలువల బాంధవుడివి అంటే చంద్రుడివి. చంద్రుడు వస్తే కలువ పువ్వులు వికసిస్తాయి. శివుడు పార్వతీదేవి హృదయమునకు వెన్నెలగా ఆహ్లాదం కలిగిస్తాడు. అనగా శివుడిని చూడగానే ఆవిడ హృదయం కలువ పువ్వులా వికసిస్తుందిట. భర్త భార్యని బాగా ప్రేమిస్తే ఆ భర్తను చూడగానే భార్యామణి హృదయం ఎంత ఆనందం పొందుతుందండి. అందువల్ల నిజంగా భర్త అంటే శివుడు. మగవాళ్ళందరూ ఇది ఆదర్శంగా పెట్టుకుని భార్యని ఎప్పుడూ బాధ పెట్టకుండా ఆవిడ హృదయం కలువ పువ్వులు చేసి వీడు కలువలను వికసింపచేసే చంద్రుడు అవ్వాలట.
భార్య కూడా అలాగే భర్త గారిని ఇంటికి రాగానే అప్పడాల కరతో కట్టకుండా ప్రేమగా దగ్గరికి పిలవాలట. ఆదర్శ దంపతుల్లో ఉండాలి అని శాస్త్రం అనవాడి దీని ద్వారా తెలుస్తున్నది. యోగి హృత్ పంకజ పంకజాప్త, యోగుల హృదయములు తామర పువ్వులు. తామర పువ్వు సూర్యుడు రాగానే వికసిస్తుంది. యోగుల హృదయములనే తామర పువ్వులకి సూర్యుడు అనగా ఈయన్ని చూడగానే యోగుల యొక్క హృదయ పద్మములు వికసిస్తాయి. జయ తాండవ ఖేళన, తాండవ నృత్యం చేసే మహాత్మ. ఇవన్నీ ఒక ఎత్త ఆఖరి ఏమన్నాడో తెలుసా భాస్కర్ రాయలు వారు? భక్త పాలన. నువ్వు ఎంత గొప్పవాడమే అవ్వచ్చు, కానీ అసలు గొప్పతనం భక్తులను పరిపాలించడంలో ఉంది. భక్తులకు కష్టం రాగానే ఆ కష్టం తొలగించి ప్రేమతో దగ్గరికి తీసుకుంటావు, పాలిస్తావు, లాలిస్తావు, నన్ను రక్షించు. వేలాది మంది భక్తులు భోజనం కోసం బారులు తీరి ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఉన్న అక్షయపాత్రం మాయమయ్యింది అనగానే వాళ్ళ ఆవిడంది, మనం శివుణ్ణి ప్రార్థించాం, ఇంకా శివుడిది బాధ్యత. అన్నమే పెడతాడో సొన్నమే పెడతాడో మన నెత్తి మీద, కన్నమే పెడతాడో ఆయనదే బాధ్యత. వెంటనే దొడ్లో పొయ్యి వెలిగించండి అంది. క్షణాలలో ఈయన పొయ్యి వెలిగించాడు. దాని మీద ఒక గుండిగ పెట్టారు. ఆ గుండిగలో ఆవిడ ఏం చేసింది, దొడ్లో ఉన్న మట్టి ఉంది అక్కడ, హాటకేశ్వరి దగ్గర ఏదో కాస్త మట్టి రాళ్ళు మశానాలు తప్ప ఏమంటే అక్కడ, అవన్నీ చేటతో పట్టుకొని చంద్రుడు పోసేసింది. జయ పార్వతీమాత పరమేశ్వర అంది, గరిడితో తిప్పింది, ఏమీ చూడలేదు. ఇంతలో తమాషా జరిగింది. ఒక్క గుండిగ వాళ్ళు పొయ్యి మీద పెడితే ధగధగధగలాడుతున్న పొయ్యిలు కొన్ని వేలొచ్చి పడ్డాయట. ఆ పొయ్యిల మీద గుండిగలు వచ్చి పడ్డాయి. ఆ గుండిగల్లో ఒక దాంట్లో అన్నం వచ్చింది, ఒక దాంట్లో పాయసం వచ్చింది, మరో దాంట్లో గుమగుమలాడే పులుసు వచ్చింది. మళ్ళీ పులుసులో కూడా ములక్కాళ్ళ మొక్కలు, ఆనవగాయ మొక్కలు, పీనుబుగాయ మొక్కలు, అవేవో రకరకాల మొక్కలు వచ్చి పడ్డాయి. మొక్కల పులుసులు అంటారు. దిక్కుమాల మొక్క అనడానికి భయం వేస్తుంది ఈ మధ్యన. మొక్క తింటారా అని గురువు గారు అని ఒక నన్ను అడిగాడు. ఇదేంటారు మొక్క తింటారా అంటాడు, ఏం మొక్కరా నాకు అర్థమవుతుంది. నేను అమాయకుడిని నోట్లో వేలెడితే కొరకలేను, అలాగని మీరు వచ్చి మీరు నా నోట్లో వేలెట్టకండి. ఏం మొక్క బాబు అంటే అదేంటండి, ఆ మాత్రం అర్థం కదా, కక్కా మొక్క అంటారు తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు టక్కా మొక్కలు తిన్నవాడిని కనుక విషయం అర్థమైంది అనుకోండి, అది పక్కన పెడితే ఇక్కడ ఆనపగాయ మొక్కలు మళ్ళీ అన్నిటితో పులిసి వచ్చింది, అప్పడాలు వచ్చి ఇవన్నీ వచ్చి పడ్డాయి. ఆహ్, పార్వతీ పరమేశ్వరుల కటాక్షం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇదొరకంటే అక్షయపాత్ర కనుక బోర్లిస్తే వడ్డన తనంతా తానే సాగింది. ఇప్పుడు దాదాపు 5,000 మంది జనం ఉన్నారు, వీళ్ళందరికీ ఆకులు వేసి ఇవన్నీ వడ్డించడం పెద్ద పని కదా అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి, ఇంత విభూతి పూసుకున్నటువంటి తెల్లని బట్టలు కట్టుకున్న వాళ్ళు కొంతమంది వచ్చేసారు. శ్వేతవస్త్రధరాహ దేవాహ సర్వేతే ప్రమథా గణాహ అని మనకి శివపురాణం చెబుతున్నది. ప్రమథ గణములు శివభక్తులకు సేవ చేయడానికి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు, మన ఇంటికి శివుడి యొక్క గణములు వచ్చారు అనడానికి చిహ్నం ఏమిటంటే శివభక్తులైన ప్రమథ గణములు తెల్లని బట్టలు ధరిస్తారు, శ్వేత వస్త్రములు ధరిస్తారు. వాళ్ళ శరీరం అంతా బూడి తప్ప ఇంకేముండదట, వడలందల విభూతి పోత, ఒళ్ళంతా ఆపాదమస్తకం విభూతితో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీకు కనబడ్డారంటే
తప్పక వాళ్ళు ప్రమథగణాలు. భక్తితో మనస్సులో దండం పెట్టుకోండి, మన అదృష్టం బాగుంటే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. అందువల్ల చెబుతున్నాను నేను, నా చిన్నప్పుడు 8 ఏళ్ల వయస్సులో కేదారనాథ్కి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాను నేను. శ్రీశైలం వచ్చిన కథ మీరు విన్నారు, కేదారం కూడా వెళ్ళాను. అలాగే కేదారం దగ్గర శంకరాచార్యులు వారు శరీరం విడిచిపెట్టినటువంటి స్థలంలోకి వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. కేదారం పైకి ఎక్కడం చాలా కష్టం, అందులో నేను చిన్న జిమ్మిక్కు కూడా చేశాను. కార్తీక పూర్ణిమ అయిపోయాక అక్కడ తలుపులకి సీలు వేసేస్తారు, అప్పుడు ఎవరిని వెళ్ళనివ్వరు. అప్పుడు రహస్యమైన ఒక మార్గంలో వెళ్ళిపోయానండి నేను. భయంకరమైన చలి, మంచులా కురుస్తోంది. ఆ మంచులో ఇక నేను చచ్చిపోతానేమో అనిపించింది నాకు. ఇంతలో అక్కడ ఒళ్ళంతా బూడిద పూసుకుని జటాజోటాలు ధరించిన ఒక దిగంబరుడైన ఒక సన్యాసి ఉన్నాడు. ఒంటి మీద గుడ్డమొక్క లేదు, ఒంటికి బూడిద తప్పేమీ లేదు. శరీరమునకు బట్టలు వేసుకుని కోట్లు వేసుకుంటే కూడా నిలబడలేని ఆ ప్రదేశములో ఒక మహానుభావుడు, దిగంబరుడైన యోగి, కేవలం తెల్లని విభూతి బూడిద మాత్రమే పూసుకుని ఉన్నాడు. ఆయన ఎదరావు అన్నాడు. దగ్గరికి వెళ్ళాను, ఓ చిన్న వేరు తీశాడు. ఇస్ జడీబూటీకో కావు అన్నాడు. జడీబూటీ అంటే ఒక మూలిక, ఈ వేళ్ళు ఉంటాయి కదా, వాటిని హిందీలో జడీబూటీ అంటారు. అది తీసి నా చేతిలో పెట్టాడు. ఇంత వేరు, ఒక మొక్క యొక్క వేరు, ఇది నాలుక మీద వేసుకుని చప్పరించి నవ్విలి మింగే అన్నాడు. అది నాలుక మీద పెట్టుకోగానే నాలుక కొంచెం దురద పెట్టింది. అది నవ్విలి మింగేస్తే సరే, శరీరానికి చలి లేదు, ఆకలి లేదు. ఒక్క నెలాళ్ల పాటు నీకు శరీరానికి చలి ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఒక నెలాళ్ల తర్వాత ఈ మూలిక యొక్క ప్రభావం పోతుంది, అప్పుడు మాత్రం ఇక్కడ ఉండకుండా ఇంటికి పో అని వాడు మాయమైపోయాడు. ఏం విచిత్రం ఇది, ఇంత వేరిచ్చి ఎవడో కనపడకుండా పోయాడు. ఏమో ఎక్కడికో పోయాడేమోలే అనుకున్నాను నేను. అప్పటికింకా నాకు పూర్తి అవగాహన లేదు కదా. కానీ అమ్మాయ బాగుందిరా బాబు, ఆరోగ్యం వచ్చింది, ఆకలి దప్పికలు లేవనుకుని ఇప్పుడు దర్జాగా వెళ్ళిపోయాను. శంకరాచార్యులు వారి యొక్క గుడి ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడ నుంచి ఒక 4 మైళ్ళు దీప్ హిమాలయాస్సులోకి వెడితే అక్కడ శంకరుడు చిట్ట చివర ఐక్యమైపోయాడు శివుడిలో అని పెద్దలు చెబుతారు. అక్కడికి వెళ్ళగలిగాను. ఆ ప్రాంతమును శంబల గ్రామము అంటారు. హిమాలయాలలో ఉన్న ఆ దివ్య ప్రదేశమును శంబలము అంటారు. అది ఎవరికీ కనపడదు. భవిష్యత్తులో విష్ణుమూర్తి అక్కడే కల్కి అనే పేరుతో అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పట్లో ఎవడైనా నేను కల్కి భగవాను అంటే వాడు కల్కి కాదు, కలిపురుషుడు అని చేస్తాను. కల్కి పుట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ కల్కి ఎలా పుడితే ఎలా ఉంటాడో తెలుసా? పశుపత్స రంగులో ఉంటాడు అప్పుడు. ఆయన భాగవతంలో చెప్పారు, పురాణాల్లో చెప్పారు, పసుపు పచ్చ రంగులో ఉంటాడు. 25 నుంచి 30 సంవత్సరాల వయస్సులో ఉంటాడు కల్కి అనే పేరుతో ఉండే భగవంతుడు. ఆయనకి ఒత్తైన నల్లని గిరజాల జుట్టు ఉంటుంది, దాని మీద కిరీటం పెట్టుకుంటాడు. పెద్ద కత్తి చేత్తో పట్టుకుని తెల్లని ఒక గుర్రం ఎక్కి ఆయన ప్రయాణం చేస్తాడు. దానినే భక్త జయదేవుడు దశావతార స్తోత్రంలో జయదేవుడు తన అష్టపదుల్లో రాశాడు. ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అద్భుతంగా వర్ణించాడు జయదేవుడు తన అష్టపదుల్లో. పరమ పాపాత్ముల్ని, గోహింస చేసేటటువంటి వాళ్ళని, ధర్మానికి వైదిక ధర్మానికి అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ నరికి అవతల పారేయడానికి మంచి పదునైన వంకరగా ఉన్న కత్తి పుచ్చుకుంటావు, తెల్ల గుర్రం ఎక్కుతావు, అప్పుడు ఈ దుష్టులందరినీ నరికి పారేస్తావు, తద్వారా ధర్మమును 4 పాదాల నిలబెడతావు. అలాంటి కల్కి రూపం ధరించిన శ్రీమన్నారాయణ నీకు జయము కలుగుగా అంటాడే. ఆయన పుట్టబోయే ఆ గ్రామం హిమాలయాల్లో ఉంటుంది. అక్కడికి ఒక మాదిరిగా ఎవ్వరు వెళ్ళడు, వెడితే వాడు రాడు, అసలు అసంభవం అక్కడికి వెళ్ళడం. చెప్పాక ఒక యోగి ఇచ్చిన మూలిక వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న గుహ ఉంది. ఆ గుహలో ఉండి హాయిగా, నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కనుక నమశివాయే చ నమశివాయ అనుకుంటూ జపం చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు ఆ సన్యాసి ముందే చెప్పాడు, 1 నెలాళ్ళు దాటి ఇక్కడ ఉండకు, ఈ మూలిక ప్రభావం 1 మాసమే ఉంటుంది, ఆ తర్వాత నువ్వు ఉండమన్నాడు ఆయన. అయినా నేను ఆ విషయం మర్చిపోయి హాయిగా నమశివాయ అనుకున్నాను. కరెక్ట్గా 4 నెలలు చలి లేదు, ఆకలి లేదు, దాహం లేదు, భగవంతుడు తలుచుకున్న ఉన్నాను. మూలికా ప్రభావం అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు చలి మొదలయ్యింది. ఏమి చలి అంటే అది భయంకరమైన చలి. ఆ చలిలో గజగజ గజ వణికిపోయాను. ఇక చచ్చిపోయాను ఇక్కడే అనుకున్నాను. కానీ నాకు ఒక అదృష్టం ఏంటో తెలుసా, చిన్నప్పటి నుంచి గుండె బలం ఎక్కువ. పరమేశ్వరుడి సన్నిధానంలో ఈ హిమాలయ పర్వతాలలో శరీరం విడిచిపెట్టి పరమేశ్వరుడు కలిసిపోతున్నాను అనుకున్నాను అనమాట. పోతే పోతే ఉంటాం. ఉన్నామా భూలోకంలో, భగవంతుడిని మళ్ళీ చూస్తాం, శరీరం విడిచిపెట్టామా పరమేశ్వరుడిలో కలిసిపోతాం. పరమేశ్వరుడి సన్నిధానములో శరీరము విడిచిపెట్టే భాగ్యం ఎంతమందికి వస్తుంది అని చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు చెప్పారు. నాకు అదే మనసులో మెదులుతూ ఉండేది. అందులో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైనా కష్టం వస్తే ఇది మన అదృష్టం, ఈ వంకతో తీర్థస్థలంలో శరీరం విడిచిపెడుతున్నాం అని ఆనందించండి. ఎన్ని జన్మల తపస్సుంటే ఈ శ్రీశైలం వంటి దివ్యక్షేత్రంలో శరీరం విడిచిపెట్టే అవకాశం వస్తుంది. ఎన్ని కోట్ల జన్మల తపస్సుంటే కాశీలోనో కేదారంలోనో గంగలోనో శరీరం విడిచిపెడతాం. పాపాత్ములు ఇంటిలో తీసుకు చస్తారు, ఆసుపత్రిలో చస్తారు. పుణ్యాత్ములు భగవద్ దర్శనం చేసుకుని శరీరం విడిచిపెడతారు. అదొక మహాయోగం అట. పరమేశ్వరుడి సన్నిధానంలో చచ్చిపోయినాడు అదృష్టవంతుడు. మనకు కొంచెం బాధ ఉంటుంది లేదన్నలా, కానీ ఎంతో యోగమని మాత్రం ఆనందించాలట. అది జ్ఞానం కలిగిన వాళ్ళు అవన్నీ చేస్తారు. అప్పుడు జరిగింది. అప్పుడే చచ్చిపోతే నేను వచ్చి మీకు పురాణం ఎలా చెబుతాను, ఈ 3 రోజులు శివభక్త విజయం చెప్పద్దు, శివశివ శివశివ అనుకుంటూ ఉంటే తెల్లని మనిషి, తెల్లని బట్టలు కట్టుకుని విభూతి పూసుకుని మంచి జటాచోటాలు ధరించిన ఒక పురుషుడు వచ్చాడు. టక్కున నా నెత్తి పట్టుకున్నాడు, నెత్తి మీద ఉన్న జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. ఈ జుట్టు పుచ్చుకుని రువ్వున ఆకాశానికి లేచిపోయాడు. నిజానికి హెలికాప్టర్లోనే కిందకి తాడు పుచ్చుకుని వెళ్ళాడితే మన గుడ్డలు బేజారెత్తుతాయి. కానీ ఆ పురుషుడు నా జుట్టు పట్టుకుంటే ఎక్కడా నా తలకి నొప్పి లేదు, మృదువుగా ఉంది, పైగా హాయిగా విమానంలో కూర్చున్నట్టుగా ఆయన చేతికి నా జుట్టు అందితే నేను వెళ్ళాడా. అక్కడ నుంచి తీసుకొచ్చి జోషిల్ మఠం అని ఉంటుంది బదరి, అక్కడ దింపి మాయమైపోయాడు. అప్పుడు నేను రాసుకున్న శ్లోకాలు కొన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా. ప్రమథగణములు మనకి సేవ చేయడానికి, రక్షించడానికి అలా తెల్లని రూపంతో తెల్లని విభూతి పూసుకుని వస్తారు. మీరు నమ్మి చెయ్యండి, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉంటే ఒట్టు. మనం ఎక్కువ మంది నమ్మడంలా, విశ్వాసం ఉండడంలా. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి దాదృశి, మనకి భగవంతుని మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన కాపాడతాడు. నేను అడుగడుగునా అణువణువునా ఆయన అనుభూతులు పొందుతున్నవాడిని కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నమాట. కష్టం వస్తే ఏడవడం కాదు, రాగానే భగవంతుడిని గట్టిగా పట్టుకో. నీ ఇష్టదేవుడు ఎవడైతే వాడిని పట్టుకో, ఆ నామస్మరణ చెయ్యి. ఆయన వచ్చి మనకి శంకరుడు కూడా కింకరుడే సేవ చేసి వెళ్ళిపోతాడనమాట. కాకపోతే ఎక్కువ మందికి ఉన్న పెద్ద బలహీనత, కష్టం రాగానే అయ్యో అని ఏడవడం మొదలు పెడతాడు. తలుచుకోవలసిన వాడిని తలుచుకోడు, పట్టుకోవలసిన వాడిని పట్టుకోడు, అనవసరమైన వాటిని పట్టుకుంటున్నాడు. అందుకే పొందవలసిన అనుభూతి పొందడం లేదు. దీనికి గల కారణం ఏమిటో తెలిసిన, ఎక్కువ పరిచయం అట. రోజు దర్శనానికి వచ్చి ఇక్కడే ఉన్నారనుకోండి, కొద్ది రోజులు పోయాక ఆ మనసివుడే కదా అనిపిస్తుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి పరిచయ దవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే బిల్ల పురంధ్రి చందన తరుకాష్టమిందనీ కురుతే. ఎక్కువ పరిచయం ఉంటే, ఎక్కువసేపు తిరిగితే కూడా ఆ వ్యక్తి మీద చులకన భావం ఏర్పడుతుంది. 4 రోజులు నాతో పాటు తిరిగారనుకోండి, 5వ రోజున ఆ మన గురువే కదా అని వెనకాతల వెకిల నవ్వులు అవుతారు. లేదా వీడు మొహం, వీడు మనతో అన్నం తిన్నాడు, నేను ఇచ్చిన పిండి వంటలు తిన్నాడు, వీడు ఆవకాయ తిన్నాడు, వీడు జావ తాగాడు అంటారు. శివుడి దగ్గర రోజు ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మన శివుడే కదా, నేను రోజు చూసేవాడు కదా అని ఎప్పుడు అనుకోకండి. రోజు చూసేవాడు అని ఎప్పటికప్పుడు ఆయన కొత్తవాడే. ఆయన మీద ఇంకా భక్తి పెరగాలి, ఏమాత్రం చులకన భావం రాకూడదు. దానికి ఉదాహరణ చెప్పారు. మలయ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతాన్ని ఇప్పుడు మలేషియా అంటున్నాం, అటు పూర్వం మలయ అనేవారు దాన్ని. మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ప్రజెంట్ నేమ్ ఆఫ్ మలయ అని కొడితే మలేషియా అని వస్తుంది. దాన్ని మలయ ద్వీపం అనేవారు. అక్కడ నుంచి వచ్చే గాలిని మంద మలయానిలము అనేవారు. అక్కడ అన్ని గంధం చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికీ లవంగాలు, గంధపు చెట్లు, ఏలకలు బాగా ఎక్కువ అక్కడ. నేను అక్కడ కూడా పురాణం చెప్పాను. అక్కడ మన తెలుగు సంఘం వాళ్ళు పిలిస్తే 2015వ సంవత్సరంలో 4 రోజులు అక్కడుండి కొన్ని పురాణాలు చెప్పి, అక్కడ ఎత్తైన కొండ ఉంటుంది, కొండ మీద శివుడు ఉంటాడు, అక్కడ కుమారస్వామి గుడి ఉంటుంది, కొన్ని వందల అడుగులు ఎత్తున్నటువంటి కుమారస్వామి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ అన్నమాట. అక్కడ తమిళులు భక్తితో పూజ చేస్తూ ఉంటారు. ఆ మలయ పర్వతం నిండా అన్ని గంధం చెట్లే. అక్కడ కొంతమంది చెంచు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ గంధం చెట్టు విలువ తెలియదు. ఒక్కొక్క గంధం మొక్క లక్షల ఖరీదు చేస్తుంది, కానీ వాళ్ళ చెట్లు కొట్టి పొయ్యిలో పెట్టి దాని మీద అన్నం వండుకుంటారు. అంటే చందన తరుకాష్టాన్ని, గంధపు చెట్టుని ఇంధనంగా వాడుకుంటున్నారు. కాల్చి బొబ్బులు చేసి బూడి చేస్తున్నారు. కారణం అన్ని గంధం చెట్లు అవడం వల్ల విలువ తెలియక. అదే మనమైతేనే అమ్మ బాబోయ్ గంధం చెట్టు అండి ఎంత విలువ అనండి అంటాం. కాబట్టి ఏమిటనమాట, చందనం కూడా ఎక్కువ అయిపోతే దాన్ని బూడి చేస్తున్నాం. భగవంతుడు మన పక్కన ఉంటే ఆయన విలువ కనిపెట్టలేకపోతే ఎంత ప్రమాదం అది. మరింత భక్తితో ఉండాలి. ఈరోజు నుంచి ఒక సూచన మాత్రం గుర్తుపెట్టుకోండి, శివపురాణంలో చెప్పబడిన సూచన, ఎప్పుడైనా భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి మారు వేషంలో వస్తే కొంచెం గమనించండి. శివశివ శివశివ అనుకునేవాడికి శివుడు మారు వేషంలో వచ్చి సాయం చేస్తాడు. ఆ సాయం చేయడానికి ప్రమద గణాలను పంపుతాడు. ఆ గణములు తెల్లని రూపంతో ఉంటారు, తెల్లగా బూడిది పూసుకుంటారు. ఒక్కొక్కప్పుడు ఈ తెల్లదనం అన్నాం కదా అని రేపొద్దున పసుపు పచ్చ మంటలు కట్టుకున్న వాడిని దూరం చేయకండి. వాడుగుడి రూపంలో కూడా రావచ్చు ఆయన. శివుడు ఏ రూపంలో అయినా వస్తాడు. శంకరుడు ఏదో ఒక మానవ రూపంలో వస్తాడు. దైవం మనుష రూపేణ. ఎందుకు చెప్తున్నానంటే వంటలన్నీ సిద్ధమయ్యాయి, అందరికీ వడ్డించాలి. ఎంతమందికి ఒకేసారి వడ్డించడం కష్టం. బాడులు తీరు కూర్చున్న వాళ్ళకి వడ్డలు చేసేసరికి తల్లారిపోతుందేమో అని వీళ్ళు అనుకుంటున్న సమయంలో 5,000 మంది శివభట్లు అక్కడికి వచ్చారు. వాళ్ళు విభూతి పూసుకున్నారు, తెల్ల బట్టలు కట్టుకున్నారు, తెల్లగా ఉన్నారు. మీరంతా ఇక్కడే ఉండండి అని భాస్కర్రావు వెళ్ళి లక్ష్మిని అట్టేపెట్టి అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు వడ్డించేశారు. పదార్థాలన్నీ చకచక వడ్డించారు. మొదటిసారి మాత్రమే ఈ వచ్చినటువంటి వాళ్ళు వడ్డన చేసి మళ్ళీ ఎలా వచ్చారో అలాగే గుడిసి వెనక్కడి మాయమైపోయారట. అర్థమైపోయింది ఈ భాస్కర్రాయలకి లక్ష్మికి. శివుడు గణాలను పంపాడు. అక్షయపాత్రం మాయమైపోగానే మనం ఆయన తలుచుకోగానే గుండిగల్లో పిండి వంటలు వచ్చాయి, పదార్థాలు వచ్చాయి, వడ్డనకి శివపరివారం వచ్చారు అనుకున్నారట. ఇప్పుడు ఈ జనములు తెల్లబోయి ఇంతమంది పరివారం వచ్చారు, వడ్డన చేశారు, ఇక సంతృప్తిగా తిందామనుకుని నమః పార్వతీపతయే హరహర మహాదేవ అనుకుని ఆపోసరెత్తి భోజనాలు మొదలెట్టారు. ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు శివుని తలుచుకుని భోజనం మొదలుపెట్టారట. ఇప్పుడు మళ్ళీ వడ్డం చేయడం ఎంత కష్టమండి, వచ్చిన వాళ్ళు మాయమైపోయారు కదా. ఈ ఇద్దరు ఇంతమందికి వడ్డించాలంటే మాటల ఒకడు బూరి అంటాడు, ఒకడు గారి అంటాడు, ఒకడు పాయసం అంటాడు, ఒకడు పప్పు అంటాడు, ఒకడు పులుసు అంటాడు, ఒకడు అప్పడం అంటాడు, ఒకడు ఒడియం అంటాడు, ఒకడు కడియం అంటాడు, ఒకడు బిడియం అంటాడు. ఇప్పుడు ఎలా, ఇప్పుడో తమాషా జరిగిందిట. అసలు వీళ్ళు వడ్డనకి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండానే శ్రీనాథుడు మనకి భీమేశ్వర పురాణంలో రాసినట్టుగా ఎవ్వడే పదార్థమెంతేని చింతించు, ఎవ్వడే పదార్థమెంతేని చింతించు, అరటియాకు మీద అంత నొప్పు. ఎవడు తన మనస్సులో ఏ పదార్థం ఎంత కావాలనుకుంటే అంతే వస్తుందిట ఆ విస్తరాకు మీదకి. అంటే ఎవరు వడ్డించక్కర్లా. ఏదో ఒక ఆయన 2 బూర్లు అనుకుంటే కరెక్ట్గా 2 బూర్లు వచ్చాయి విస్తరాకు మీదకి. ఒక ఆయన ఇంత పప్పు అనుకున్నాడు అంతే పప్పు వచ్చింది. ఒక ఆయన 2 ముక్కలు అనుకున్నాడు, ఆనపకాయ ముక్కలు, సరిగ్గా సొరకాయ ముక్కలు 2 వచ్చాయి. ఈ విధంగా ఎవడు ఏ పదార్థం ఎంత కోరుకుంటాడో తన మనస్సులో ఆ మనస్సంకల్పమును బట్టి అరిటాకు మీద అంతే వస్తుంది. వాళ్ళు ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇంకా వాళ్ళకి మతిపోయి ఈ ఇద్దరు ఎవరో సామాన్య మానవులు అనుకున్నాం, బహుశా వీళ్ళు శివపార్వతుల అంశతో పుట్టారేమో, శుభ్రంగా తినేద్దాం ఇంకెందుకురా మొహమాటం భలే రుచిగా ఉన్నాయనుకుని తినడం మొదలుపెట్టారు. తృప్తిగా తిన్నారు, మధురమైన పదార్థాలు తిన్నారు. వెళ్ళేటప్పుడు ఆనందంతో మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోయారు. ఈ అక్షయ పాత్రం దాచేసిన వాడు ఉన్నాడు కదా, వాడు ఇందాకటి నుంచి ఇదంతా చూస్తున్నాడు రహస్యంగా. నేను అక్షయ పాత్రం దాచాను, ఈ దెబ్బతో వీళ్ళు అన్నం పెట్టలేక అతలాపతలం అయిపోతారు, జనంలో వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అని పాపం వాడు అనుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకుంటుంటే వాడు చూస్తూ ఉండగా వీళ్ళు ఏదో ఎసట్లో బియ్యం వేయడం, ఆ మట్టి గట్ల పోయడం, ఎసట్లో రకరకాల పదార్థాలు రావడం, ఎక్కడి నుంచో గణాలు రావడం, వడ్డించడం చూడగానే వాడికి మతిపోయింది. వీళ్ళని అపఖ్యాతి పాలు చెయ్యాలని నేను అనుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ కీర్తి పొందారు. వీళ్ళని ఎలా పడగొట్టాలి ఎలా పడగొట్టాలి అనుకున్నట్ట గజగజలాడిపోయాడు. వెంటనే వాడు కూడా అన్నదానం చేయటం వల్ల మాత్రమే నాకు కూడా కీర్తి వస్తుంది. ఎలాగో అక్షయపాత్ర నేను కొట్టేశాను కదా, దాచాను కదా, ఈసారి ఈ సోమవారం వీళ్ళు అన్నం పెట్టారు, నెక్స్ట్ సోమవారం నేను పిలుస్తాను భోజనానికి అనుకున్నాడు వాడు. వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు, మహాత్ములారా, ఇన్నాళ్ళుగా మీరు ఎంతోమందికి అన్నదానం చేశారు, మీ గొప్పతనం జగత్తంతా వ్యాపించింది, ఈసారికి రేపు సోమవారం వచ్చే భక్తులకి అన్నం నేను పెడతాను, మీరు కూడా వచ్చి భోజనం చేయండి. ఎప్పుడు మీరే అన్నదానం చేయడం కాదు, ఒక్క అవకాశం నాకు కూడా ఇప్పించండి అనగానే, నాయన దానికంటే కావలసిందేముంది, మేమేదో అన్నదానం చేసి కీర్తి పొందాలని కూడా లేదు, నీ బొట్టి వాడు కూడా అన్నదానం చేస్తే మాకు సంతోషమే, మేము వచ్చింత అన్నం తింటాం అన్నారు. వీడు లోపల ఆనందంతో పొంగిపోయాడు. ఎన్నాళ్ళు వీళ్ళు అన్నదానం చేసి పేరు పొందారు, వీళ్ళు అక్షయపాత్ర దొంగతనం చేసి దాచాను కనుక దాని సాయంతో ఈ వచ్చే సోమవారం నేను జనానికి అన్నం పెడతాను, ఇక ఈ శ్రీశైల యాత్రకు వచ్చిన వాళ్ళంతా నన్నే పొగుడుతారు అని పులకించిపోయి ఎప్పుడెప్పుడు అన్నదానం చేసి పేరు పొందేద్దాం అనుకున్నట్ట అనుకున్నట్టే సోమవారం వచ్చింది. ఈసారి జనం 5,000 కాదు 10,000 మంది వచ్చారు. దాంతోపాటు ఈ భాస్కర్ రాయలు తన భార్యా సమేతంగా కూడా వచ్చాడు. వీళ్ళిద్దరిని ముందు వరుసలో కూర్చోబెట్టారు, మిగతా వాళ్ళందరినీ పక్కపక్కన వీలున్నట్టుగా కూర్చోబెట్టారు. ఆ కర్ణ ఈయన లోపలికి వెళ్ళి ఈ అక్షయపాత్ర పుచ్చుకొని, ఇదివరకు వాళ్ళు ఎలా అయితే గుండిగల్లు అక్షయపాత్ర బోర్లించాడో అలా బోర్లించి అన్నం రావాలన్నట్ట. ఆ అక్షయపాత్రలోంచి అన్నం రాలా, వీడికి మతిపోయింది. ఆ డబ్బాని డబ్బా డబ్బా కొట్టి ఆ అక్షయపాత్రని అన్నం అన్నం అన్నాడు. అన్నం లేదు, కన్నం లేదు, అందులోంచి ఎంతో సున్నం కూడా రాలేదు. వీడు మతిపోయి ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళు అన్నమును ఈ అక్షయ పాత్ర నుంచి పుట్టించడం చూశాకే కదా నేను ఈ పాత్ర అపహరించాను, ఇప్పుడు ఈ పాత్ర నెత్తి మీద ఎంత కొట్టినా ఇందులో చేయని రావడంలా అనుకుని ఈసారి ఏం చేశాడు, కూర రావాలని కొట్టాడు, అయినా కూర రాలేదు. పిండి వంటలు రావాలన్నాడు, రాలేదు. ఆ అక్షయపాత్ర భాస్కర్ రాయలు లక్ష్మీ దగ్గర ఉన్నప్పుడు అక్షయపాత్ర, ఇతరులు దాన్ని ముట్టుకోగానే అక్షయపాత్ర కాస్త భిక్షాపాత్ర అయిపోయింది, దాని మహిమ పోయింది. కొన్ని పదార్థాలు ఉన్నాయి, అవి ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటేనే మహిమ చూపిస్తాయి, ఎవరైనా దాన్ని పట్టుకెడితే ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఎప్పుడూ కూడా తస్కరిస్తే దాని మహిమ ఉండదు. ఇప్పుడు వాడికి మతిపోయి ఏం చేయాలో తెలియక, ఈ భాస్కర రాయలు లక్ష్మి ఏం చేశారు, అక్షయపాత్ర పోగానే దొడ్లో గుండిగ పెట్టి దాని కింద మంట పెట్టి గుండిగలో నీళ్లు పోసి ఇంత మట్టి మశానం అందులో పోశారు. శివశివ అన్నారు, అందులోంచి పిండి వంటలు వచ్చాయి, నేను అలాగే చేస్తా అని వాడు కూడా ఒక గుండికి పెట్టాడు, గుండి కింద మంట పెట్టాడు, అందులో నీళ్లు పోశాడు, దొడ్లో ఉన్న మట్టి పట్టుకొచ్చి అందులో పోసి శివశివ ఇది పిండి వంటలు అయిపోవాలన్నాడు అని వెనక ముందు చూడకుండా అందులో ఉన్న పిండి వంటలు తన చుట్టుపక్కల ఉన్న జనాలు, వీడికి అసిస్టెంట్లు కొందరు ఉండాలండి, పాపాత్ములకు పుణ్యాత్ముల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళంతా వచ్చి ఏం చేయమంటామంటే ఈ గుండిగలో ఉన్నది పట్టుకొచ్చి ఈ జనాలకు వడ్డించన్నట్ట. అందులో మట్టి పోసినట్టు ఉన్నామంటే మట్టి లేదు గిట్టి లేదు, ఆ మట్టి పిండి వంటలు అవుతుంది, మాకు మాట్లాడకుండా వడ్డించేయండి నేను చెప్పాను అన్నాడు వాడు. పాపం జనమందరూ కూర్చున్నారు, వీడి దగ్గర ఉన్నటువంటి సేవకులంతా వచ్చారు, ఈ గుండిగలో ఉన్న మట్టి మొత్తం పట్టుకొచ్చి అందరికీ కాస్త కాస్త వడ్డించారట. వాళ్ళు అన్నారు, ఇదేమిటండి అన్నారు, ఆ పోసిన పట్టండి దాని మహిమ మీకే తెలుస్తుంది అన్నాడు వాడు. ఇదివరకు భాస్కర్ రాయలు భోజనం పెట్టినప్పుడు ఆ పోసిన ఎత్తగానే ఎవరు ఏం కోరుకుంటే వచ్చాయి కదా, అలాగే వస్తాయనుకుంటున్నట్టు వీడు ఈ పిచ్చాడు, అందుకని ఆ పోసిన పట్టి అన్నారు. కానీ వాళ్ళు ఆ పోసిన పట్టి ఆ మట్టి రొట్లో పెట్టుకుని చీ చీ మట్టి కంపు వవోయ్ అన్నారట. మట్టి పిండి వంటలు మీకు మతిపోయినట్టుంది, కావాలంటే బూరెలు కావాలని కోరుకోండి అన్నట్ట. పాప వాళ్ళు మళ్ళీ బూరెలు అన్నారు, వాళ్ళు బూరెలు అన్నా బూరెలు రాలేదు, గారెలు అంటే గారెలు రాలా. దాంతో వాళ్ళకు ఒళ్ళు మండిపోయి పరమ పాపాత్ముడ కార్తీక సోమవారం నాడు ఉపవాసం అయ్యాక ఇంత అన్నం తిందామని ఆశతో వస్తే మా అందరికీ అన్నం బదులు మట్టి పెడతావట్రా నీచుడా, ఈ క్షణమే మేమందరం ఆగ్రహంతో నిన్ను శపిస్తున్నాం, నువ్వు పురుగు అయిపో అన్నారట. ఆ క్షణమే ఆ దుర్మార్గుడు కొమ్మరి పురుగుగా మారిపోయి మట్టిలో చేరిపోయాడు. అప్పుడు ఈ భాస్కర్ రాయలు తెల్లబోయి అంత తొందరపడి శపించారేమిటండి, వాడు ఏదో అమాయకుడు కదా అంటే, ఏం అమాయకుడు అండి, వాడు ఎప్పుడు మిమ్మల్ని తిడతాడు, వాడు ఏదో దుర్మార్గుడికి తప్ప పుణ్యాత్ముడు కాదు, అన్నదానం వంకతో వాడు మమ్మల్ని ఏడిపించాడు అన్నారట వాళ్ళు. అప్పుడు ఒక తమాషా జరిగింది, టక్కున ఆ మట్టి ముద్దలో నుంచి పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనలారా, నిజానికి ఇతడు పరమభక్తుడు, అన్నదానం చేసినప్పుడు శివనామస్మరణం తప్ప మరొకటి ఎరగనివాడు, శివుణ్ణి తలుచుకుంటే సున్నం కూడా అన్నమైపోతుంది, మట్టి కూడా మధుర పదార్థం అవుతుంది. నా నామస్మరణ వరకు అంత శక్తి ఉన్నది. శ్రీశైల క్షేత్రం దివ్యక్షేత్రం, పైనుంచి కిందకి కైలాసాన్నే భూలోకానికి నేను శ్రీశైలం అనే పేరుతో దింపాను. ఇతడు నిస్వార్థ భక్తుడై తన జీవితం అంతా నాకు అంకితం చేసి అన్నదానం చేశాడు. అందుకే ఇతన్ని పరీక్షించడానికి ఒక రోజున గణపతిని పంపాను. పొట్టలు వేసుకుని పొట్టివాడి రూపంలో గణపతి వచ్చి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిన్నాడు. వాళ్ళని ఆశీర్వదించాడు, అక్షయపాత్ర ఇచ్చాడు. ఆ అక్షయపాత్ర సహాయంతో ఈయన ఎన్నాళ్ళు మీ అందరికీ అన్నదానం చేశాడు. కానీ ఇందాక వచ్చిన ఆ దుర్మార్గుడు ఉన్నాడే, వాడు ఈర్ష్యతో అక్షయపాత్ర దాచి వీళ్ళని అభాసు పాలు చేయాలనుకున్నాడు. అయినా ఈ భక్తులు పరీక్షకి వెరవక నన్ను తలుచుకుని నా ప్రభావంతో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టారు. అది చూచి వాడు ఏం చేశాడు, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా మిమ్మల్ని భోజనానికి పిలిచి మీ శాపానికి గురయ్యాడు. వాడు కలియుగాంతం వరకు వినోముడు అనే పేరుతో ఈ ఆశ్రమంలో ఈ హాటకేశ్వర ప్రాంతంలో కుమ్మరి పురుగు రూపంలో తిరుగుతాడు. పురుగు రూపంలో తిరిగి యుగాంతం అయ్యాక రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ భక్తుడిగా పుట్టి ఈ పాపం నుంచి శాపం నుంచి విముక్తి పొందుతాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలైన లక్షణములున్నవాడు శ్రీశైల క్షేత్రంలో ఎక్కువ కాలం సుఖంగా ఉండడు, ఈ క్షేత్రంలో ఉన్నంతకాలం పవిత్రంగా ఉండవలసిందే అని శివుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈ లక్ష్మీ భాస్కర్ రాయల కేసి, దీన్ని బట్టి మీకే తెలుస్తుంది కదా, క్షేత్రాలలో ఎప్పుడు నియమంతో ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇటువంటి క్షేత్రాల్లో ఇతరులను నిందించకండి, ఇతరులకు అపకారం చేయకండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. నేను ఇందాక చెప్పినట్టు క్యూలో ఉన్నప్పుడు కూడా శివశివ శివశివ అనుకోండి, సహనంతో ఉండండి. ఇవన్నీ తపస్సు యొక్క లక్షణాలండి. మహాత్ములు ఎప్పుడూ కూడా శమము దమము అనే రెండు లక్షణములతో ఉంటారు. ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, రెండు నిగ్రహాలు ఉండాలి. అంటే పైన ఇంద్రియాలను అదుపులో పెట్టాలి, మానసికమైనటువంటి లోపాలని అధిగమించాలి. అటువంటి వాడు మాత్రమే క్షేత్రాలకు వస్తే సరైనటువంటి ఫలితం పొందుతాడు. ఒకటి చెప్పరా, ఇక్కడ భాగవతం ఎంత మాట ఉందో తెలుసా, మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉన్నవాడు ఎన్ని అభిషేకములు చేసినా వాడు ఈశ్వరానుగ్రహం పొందడు. దానికి ఉదాహరణ చెప్పాడు, సురా కుంభ వివాపగాహ అన్నాడు. ఒక కొండ నిండా కళ్ళు ఉందిట, ఆ కొండ నిండా కళ్ళు ఉంది, ఆ కొండ మూతి కట్టేసి ఈ కొండ మీద గంగాజలము కృష్ణానదీ జలము యమునానదీ జలం పోసి అభిషేకించారట. ఎన్ని నదుల నీళ్లు కొండ మీద పోసినా ఆ కొండ పవిత్రం అవుతుందా? ఎందుకని కొండ లోపల ఏముంది, కళ్ళుంది. సురాకుంభం ఇవ ఆపగాహ, ఆపగాహ అంటే సకల నదీ జలములు సురాకుంభం కళ్ళు కొండను పవిత్రం చెయ్యవు. ఇప్పుడు ఆ కళ్ళు కొండ పవిత్రం అవ్వాలంటే ఏమవ్వాలి, అందులో ఉన్న కళ్ళును తీసేయండి ముందు, ఆ కళ్ళు కింద పారబోసేయండి, అప్పుడు అందులో నీళ్లు పోయండి, దాన్ని కడగండి, గంగాజలం పోస్తే అప్పుడు అది శుద్ధి అవుతుంది. కళ్ళున్నంత వరకు ఆ కొండని పైపైన ఎంత గంగాజలం పోసి కడిగినా అది పవిత్రం కాదు. మన శరీరంలో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు కామక్రోధాది లక్షణాలు ఉంటే అప్పుడు మన శరీరం కళ్ళు పోయబడిన కొండలాంటిది. ఈ కామక్రోధాదులు ఈ కుళ్ళు మొదలైన లక్షణములు తొలగించకపోతే మన శరీరాన్ని శివుడి దగ్గర ఉంచిన శివుడు మనని పవిత్రం చెయ్యాడు. ఈ లోపలున్న ఈ దరిద్రపు లక్షణాలు దుర్లక్షణములు బయటికి పోతే అప్పుడు మన శరీరం కళ్ళు పారబోయబడిన కొండ అవుతుంది. అప్పుడు ఈ కొండ ఈశ్వరుడనే గంగాజలం వల్ల పవిత్రమవుతుంది. కనుక ఎప్పుడు దేవాలయానికి వచ్చినా ఎప్పుడు ఇటువంటి క్షేత్రాలకు వచ్చినా ముందు మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి. అది లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా వ్యర్థం. అందుకనే కాశీఖండంలో అగస్త్యుడు లోపముద్రతో ఏమంటాడో తెలుసా, గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ఎప్పుడు పుణ్యం వస్తుంది, అది గంగ అనే నమ్మకం ఉంటే, నీ మనస్సు పవిత్రంగా ఉంటే. పవిత్రంగా లేకపోతే ఏమవుతుంది, బిసరుక పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫలమట్టి విధంబు సుమీతలం పమాన సమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. లోపముద్ర, చాలామంది గంగలో స్నానం చేస్తే పవిత్రులమవుతాం అనుకుంటారు. కానీ మనస్సు పవిత్రంగా లేకుండా నీచమైన ఆలోచనలతో ఉంటే గంగలో స్నానం చేసినా వాడు పవిత్రుడు కాడు. దానికి ఉదాహరణ చెప్పనా, ఏ గంగానదిలో మొసళ్ళులు మొసళ్ళు లేవా, నీళ్లు చేపలు లేవా, కర్కటకములు పీతలు ఎండ్రకాయలు లేవా, కమఠంబులు తాబేళ్లు లేవా, వానికబ్బునే అసదృశ్యమైన తీర్థఫలము. ఈ చేపలకి పీతలకి మొసళ్ళకి గంగా స్నానం వల్ల ఏమైనా ఫలితం ఉందా? అవి మోక్షములకు వెళుతున్నాయా? వెళ్ళడం లేదు. ఎందుకని? వాటికి అది గంగా పరమ పవిత్రమైనది, అందులో స్నానం చేయటం వల్ల ముక్తి వస్తుందనే విషయం తెలియదు, నమ్మకం లేదు. గనక మన మనస్సు పవిత్రంగా లేకపోతే ఈ బాహ్యతీర్థములు ఎన్ని ఆడినా ఆ వ్యక్తి ఎప్పటికీ తరించడు అని లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో చెప్పాడు. కాబట్టి మన మనస్సు పవిత్రంగా లేకపోతే ఎన్ని క్షేత్రాలకు వస్తే ఉపయోగం ఉంది? ఇక్కడ ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దుర్మార్గుడు అపవిత్రుడు, అందుకే మీ శాపానికి గురి ఎలా అయిపోయాడు? అదే ఈతడో భాస్కర్ రాయలో నన్ను నిరంతరం నమ్మాడు, అందువల్ల పాపాత్ముడికి విలోముడు అని పేరు పెట్టాను. ఈ రోజు నుంచి భాస్కర్ రాయలు అనులోముడు, అనులోమముగా అంటే వేద మార్గములో భక్తితో నన్ను తలుచుకున్నాడు. ఈ అనులోముడి యొక్క అన్నదాన మహిమని, అతని భార్య చేసినటువంటి మంచి పనులను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఈ క్షేత్రమునికి వచ్చిన వాడు ఈ శివభక్తుని యొక్క కథ వింటే వాడికి ఎక్కడికి వెళ్ళినా విజయం వచ్చుగాక అని శివుడు దీవించాడు. ఈ కథ ఎంత గొప్పదో తెలుసా? ఇది లింగపురాణంలో ఉత్తర భాగంలో అద్భుతంగా వర్ణించబడి ఉంది. లింగపురాణంలో ఉత్తర భాగం ఎందుకు వచ్చిందంటే అది కేవలం 400 ఏళ్ల క్రితం కథ కదా. ఆ కథ తర్వాత భాగాన్ని వ్యాసుని యొక్క శిష్యుల యొక్క పరంపర వాళ్ళు అందులో కూడా చేర్చారు. ఈ కథ వింటే ఆ క్షణమే, ఆ క్షణం వరకు వాడు చేసిన మహాపాపాలు, గత ఈ క్షణం వరకు మీరు చేసిన పాపములు ఏమైనా ఉంటే అవన్నీ టప్పున పటాపంచలేకపోతాయి. మళ్ళీ మీరు మేము పాపాలు చేసామా అనొచ్చు. తెలుసో తెలియక పాపాలు చేయకుండా ఎలా ఉంటామండి? ఇందాక పురాణం చెబుతుంటే హఠాత్తు ఓ దోమ నా గొంతుకులో గడిపోయింది, నేను అహింసాపరుణ్ణి, ఏం చేయను నాకు తెలియకుండా దోమ గొంతుకులోకి వెళ్ళింది. ఇప్పుడు ఎంత శుద్ధ శాఖాహారినైనా ఈ దోమను బయటికి తేలేదు కదా. కాబట్టి తెలుసో తెలియక పాపం చేసినట్టే కదా. కాబట్టి ఆ పాపం పోయినట్టు ఇప్పుడు ఈ కథ నేను చెప్పడం వల్ల, వినడం వల్ల మీకు ఆ పాపం పోయింది. ఇందాక ఒక ఆవిడ ఇలా పటక్కన తోడ మీద కొట్టుకుంది, ఎందుకంటే దోమ కొట్టిందిట, ఈ దెబ్బతో దోమ చచ్చింది. మరి ఒక దోమ చంపిన పాపం వచ్చిందా లేదా ఆ భామకి? కాబట్టి ఆ భామ దోమ చంపిన పాపాన్ని ఈ క్షణమే పోగొట్టుకుంది. అలా తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన మహాపాపములు ఈ కథ వినడం వల్ల ఇప్పటి వరకు చేసిన పాపాలు పోయాయి. ఇప్పుడు బయటకు వెళ్ళాక మళ్ళీ కొత్త పాపాలు చేసుకుని మళ్ళీ రేపు రండి, రేపు మళ్ళీ కథ వినండి, రేపటి పాపాలు రేపు పోతాయి. అంత మహాద్భుతమైన శక్తి ఈ శివభక్త విజయంలో ఉన్నది. శివుడి యొక్క భక్తులకి పరమేశ్వరుడు ఎప్పుడూ విజయం ఇస్తాడు. అందుకే భక్తుల కథలు వింటే ముందు పాపం పోతుంది, తర్వాత పుణ్యం వస్తుంది, దానివల్ల సంపదలు వస్తాయి. ఈ లౌకిక సంపదలు కాదు, శాంతి అనే సంపద కూడా వస్తుంది, ఇహం పరం వస్తుంది. కోరుకుంటే ఈ జన్మలో ముక్తి వస్తుంది, కోరుకోకపోతే ఏదో ఒక నాటికి ముక్తి వస్తుందట. అనేక శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి దివ్య కథ ఇదండి, అద్భుతమైన కథ ఇది. ఇటువంటి కథలు భక్తుల యొక్క చరిత్రలు వింటూ ఉంటే మనం పవిత్రమవుతాం. భక్తుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు భక్తుడు. అందుకే బసవేశ్వరుడు అని ఒక మహానుభావుడు, వీరశైవ మతాన్ని లోకంలో వ్యాపింపచేసిన వాడు, బసవ పురాణం రాశాడు. దాన్ని తెలుగులో పాల్కురికి సోమనాథుడు అనువాదం చేశాడు. పాల్కురికి సోమనాథుడికి బసవ పురాణం అంటే చాలా ఇష్టం. బసవేశ్వరుడు కన్నడంలో రాస్తే ఈయన తెలుగులో రాశాడు. అందులో ఎంత మంచి మాట అన్నాడో తెలుసా? పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనమే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవ. సరే చిట్ట చివరి అన్న మాట ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన అద్భుతమైన మాట అన్నాడనమాట. ఏమని? అన్నిటికంటే సముద్రం గొప్పది. ఎందుకని? సముద్రం పెద్దది భూమి కంటే. సముద్రంలో ఎన్నో జీవులు ఉన్నాయి. మూడంతుల సముద్రం ఉంటే ఒక్క వంతే భూమి ఉంది నిజానికి. కాబట్టి చాలా పెద్దదైన సముద్రము గొప్పది. కానీ సముద్రం గొప్పది కాదట. సముద్రం కంటే సముద్రములో ఒక్క వంతే ఉన్నప్పటికీ 84 లక్షల జీవరాశులకు నిలయమై, అందులో ముఖ్యంగా మనలాంటి మానవులకి నిలయమై, ఇలాంటి ఆలయములకు నిలయమై ప్రజలకి భోజనం కల్పిస్తున్న భూమి గొప్పది. సముద్రంలో గుళ్ళు ఉండవు కానీ భూమి మీద గుడి ఉంటుంది. సముద్రంలో మనలాంటి వాళ్ళు ఉండవు కానీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి గుడులతో గోపురములతో వనములతో నదులతో మానవులతో ఉన్న భూమి సముద్రం కంటే గొప్పది. ముందు సముద్రం గొప్పదన్నాడు, తర్వాత సముద్రం గొప్ప కాదు, సముద్రం కంటే భూమి గొప్పది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, ఆ భూమి గొప్ప కాదు, ఈ భూమి మనల్ని మోస్తోందంటే దానికి గల కారణం ఇది సముద్రంలో కలిసిపోకుండా ఉండడమే. ఇది సముద్రంలో ఎందుకు కలవడం లేదు అంటే ఆదిశేషుడు తన వేయి పడగల మీద నిరంతరం భూమిని మొయ్యడం వల్ల. శేషుడు గనక ఈ భూమిని తన వేయి పడగల మీద మొయ్యకపోతే ఎప్పుడో సముద్రంలో కలిసి నాశనమైపోయేది ఈ భూమి. కాబట్టి భూమి కంటే భూమిని మోస్తున్న సహస్రపణి శేషుడు గొప్పవాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, శేషుడు గొప్ప కాదు, శేషుడికి భూమిని మోసే శక్తి ఎవరిచ్చారో తెలుసిన మీకు? మన పురాణాల్లో ఏమనుంది అంటే ఆదిశేషుడు ప్రతి 1000 సంవత్సరములకోసారి పార్వతీదేవి దగ్గరకు వస్తాడు. పార్వతీదేవి ఎడమకాలికి గజ్జె కింద మారిపోతాడు. పార్వతీదేవి ఆదిశేషుణ్ణి తన కాలికి ఇలా చుట్టుకుంటుందిట, ఎడమకాలికి అలా చుట్టుకుని ఆ పావుని పట్టా కింద మార్చుకుంటుంది. కాళ్ళకి ఆడవాళ్ళకి నూపురాలు ఉంటాయి కదా, అలా కాలి అంది కింద మార్చుకుని అప్పుడు శివుడితో తాండవ నృత్యం చేస్తుంది. అలా పార్వతీదేవి తాండవ నృత్యం చేసేటప్పుడు ఆవిడ కాలికి మువ్వగా మారడం వల్ల, గజ్జలుగా మారడం వల్ల ఆదిశేషుడికి మళ్ళీ శక్తి వస్తుంది. ఈ శక్తితో మళ్ళీ 1000 ఏళ్ళు భూమిని మోస్తాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యాక మళ్ళీ పార్వతీదేవి కాలికి గజ్జగా మారతాడే. అంటే ఇప్పుడు ఇంతకీ ఆదిశేషుడికి శక్తి ఎవరిచ్చారు? పార్వతి. అందుకనే శేషుడు కన్నమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. శేషుడి కంటే శేషుణ్ణి తన కాలి యొక్క మువ్వగా మార్చుకున్న మహామహేశ్వరి తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, పార్వతి ఘనమే, పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనంబగు. పార్వతి గొప్ప కాదు, ఈ పార్వతికి అర్ధనారీశ్వర తత్వం ఇచ్చి శరీరంలో సగంలో పెట్టుకుని ఇంత శక్తిని కల్పిస్తున్న శివుడు గొప్పవాడు. శివుడు పార్వతిని శరీరంలో సగ భాగంలో నిలబెట్టుకున్నాడు కాబట్టి చివరికి ఆయనే గొప్పవట. మళ్ళీ చివరికి ఏమన్నాడు తెలుసా, శివుడు ఘనమే, శివుడు గొప్ప కాదు, శివుని కన్న శివభక్తుడే ఘనమగు. శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు. ఎందుకంటే శివుడు గుళ్ళో కాదు, భక్తుడు గుండెల్లో ఉంటాడు. భక్తుడు ఒక్క నమస్కారం చేయగానే అందులో ఉన్న స్వామి శక్తి వచ్చి గుండెల్లో చేరిపోతుంది. అందువల్ల భగవంతుణ్ణి తన గుండెలలో నెలకొల్పుకున్న భక్తుడు గొప్పవాడు. శివుని కన్న శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమ దేవ. ఇప్పుడు మీరు గొప్పవాళ్ళట, శివుడు చెప్పిన మాట అది. ఇక్కడ అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు? శివభక్తులు. ఎందుకని, చలేస్తున్న ఆరు బయట ఈ మంచు కాలంలో హేమంత ఋతువులో అటు ఇటు కదలకుండా గంటన్నర సేపు పురాణము విన్న వీరందరూ శివుడి కంటే గొప్పవాళ్ళని ఈశ్వరుడు స్వయంగా నొక్కి వక్కాణించాడు. అందువల్ల ఈ భక్తుల చరిత్రయే శివచరిత్ర, ఈ భక్తుల విజయమే శివ విజయం. ఆ ఈశ్వరుడి కథ విన్న వాళ్ళకి ఎప్పుడూ అపజయం ఉండదన్నమాట. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.